ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అక్షయ తృతీయ నిన్నటి దినాన. అక్షయ తృతీయ అంటే చాలా గొప్ప పండగ, మనందరికీ సంపదలని తెచ్చే పండగ. దాంతో కలిపి ఈవేళ మన ఈ తండాలో నిజమైన సంపదల్నిచ్చేటటువంటి దేవుణ్ణి రామచంద్రుణ్ణి మీరు ఇక్కడికి తీసుకురావడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకుంటున్నందుకు మీరందరూ కూడా అదృష్టవంతులని భావిస్తున్నాను. నిజమైన సంపద అంటే దేవుడే. మిగతా సంపదలు వస్తాయి, పెడతాయి. ఆస్తులు పాస్తులు వస్తాయి, పెడతాయి. అవేవి పర్మనెంట్గా ఉండవు. పదవులు కూడా వస్తాయి, పెడతాయి. అవి కూడా పర్మనెంట్గా ఉండవు. కానీ ఎప్పుడూ మనతోటి వదలకుండా ఉండేవాడు దేవుడు. ఆయన్ని కనుక మనం పట్టుకుని ఉంటే అది నిజమైనటువంటి సంపదని, సుఖాన్ని, శాంతిని కూడా మనకిస్తుంది. ఇది మన ఈ తిప్పారం తండా వాసులందరూ కూడా గుర్తించి మంచి ఆలయ నిర్మాణం కోసం మీరందరూ కూడా ఉద్యమిస్తున్నందుకు ఈ తండా చుట్టుపక్కల ఉండేటటువంటి ఇందులో పాల్గొనే భక్తులందరికీ కూడా మేము ముందుగా మంగళాశాసనం చేస్తున్నాం. ఎప్పుడో గతంలో త్రేతాయుగంలో రాముడు ఇక్కడికి వచ్చినాడట. ఇప్పుడు మీ తండావారు చెప్తుంటే మేము విన్నాం. ఇక్కడికి వచ్చి మరి తిప్పలు పడ్డాడో ఏమిటో మనకు తెలీదు. అందుకోసం ఈ తండాకి తిప్పారం అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడు రాముడు ఇక్కడికి వచ్చేది మనకి మన తిప్పలన్నీ పోగొట్టడానికి. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు మేము చూస్తున్నాం. వచ్చేటప్పుడు ఎండలు బాగా ఉన్నాయి, వానలు కొంచెం తక్కువ ఉన్నాయి. అంతా కాస్త ఎండి కనిపిస్తోంది, డ్రైగా ఉంది. ఈ స్థితి పోవాలంటే ఏం చేయాలంటే రాముడే రావాలి. రాముడు తన ప్రాంతం నుంచి వెళ్ళిన తర్వాత అయోధ్య అంతా ఎండిపోయింది. అడవిలో 14 ఏళ్ళు తిరిగాడు రాముడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు. 14 ఏళ్ళ తర్వాత తిరిగి వస్తే ఎటు చూసినా మంచి పుణ్య పుష్పిత కానన అన్నట్టుగా మంచి చక్కటి పచ్చదనము, మంచి పువ్వులు, కాయలు, చల్లటి జలము అక్కడ ప్రవహిస్తూ కనిపించాయి. మన ఊరికి కూడా రాముడు త్వరలో వస్తే ఈ ప్రాంతాలంతా కూడా అట్లాగా సస్యశ్యామలం కావాలి. ఇప్పుడే తాన్సింగ్ నాయక్ బాగా మాట్లాడండి ఆయన. ఈ ప్రాంతంలోకి రామచంద్రుడు వస్తే ఈ ప్రాంతవాసులందరికీ కూడా శుభాలు జరుగుతాయి. చిన్న తండ, వేల మంది ఇక్కడ లేరు, కానీ కోట్ల రూపాయలతోటి దేవుడి కోసం ఏదో సేవ చేయాలని అనుకున్నారు. ఇది చాలా గొప్ప త్యాగం అంటాం మేము. మేమెక్కడో ఉత్తరాధికారులు వచ్చినామని చెప్పిండు ఆయన. ఎస్, ఈ తండాల్లో ఉండేటువంటి వారంతా కూడా రాజస్థాన్ నుంచి వచ్చారు ఇక్కడికి. ఆ రాజస్థాన్ పరిసర ప్రాంతాలంతా కూడా మంచి వైష్ణవ సంప్రదాయం. అందుకే మీరందరూ కూడా ఇక్కడ చక్కగా ఆ విష్ణు భగవాను రాముడిగా ఆరాధన చేసుకోవాలి అని మీరు ఇక్కడ కోరుకున్నారు. చాలా బాగుంది. ఒకచోట ప్రకృతిలో ఎక్కడైనా ఉపద్రవం ఏర్పడింది అని అంటే దానికి కారణం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్లలోని అలజడి ప్రవృత్తే కారణం. ఏ ప్రాంతంలో మనుషులు ఎప్పుడు కూడా మంచి భావనలతో ఉంటారో, వాళ్ళ హృదయాల్లో మంచి సంకల్పాలు కలుగుతాయో, వారందరూ కలిసికట్టుగా పనిచేస్తారో, అలాంటి స్థానాల్లో ప్రశాంతత, చక్కటి వాతావరణం, నేల చల్లదనం ఇవి కలిగి ఉంటాయి. వ్యక్తి యొక్క మానసిక ప్రవృత్తిని పట్టే చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి స్పందిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా మీ నాయకులందరూ కలిసి పనిచేస్తున్నారు. ఎందుకంటే మీ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వర్తమాన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇద్దరూ కలిసి ఒక మంచి కార్యం, దైవ కార్యం చేయాలి అని అనుకుంటున్నారు. ఊరు పర్పస్ అదే, అసలు రాజకీయాలకి లక్ష్యం అదే. రాజకీయాలు అనేవి వ్యక్తులలో ఉండేటటువంటి శ్రద్ధని పోషించడానికి, వాటికి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, తద్వారా ఆయా ప్రాంతాల్లో మంచి వాతావరణాన్ని నెలకొల్పడానికి ఉపయోగపడాలి. గత కొద్ది కాలంగా దురదృష్టం కొద్దీ రాజకీయాలు వ్యక్తుల్ని దూరం చేసి చీల్చి పారవేసి మనుషుల్లో కోపాలు తాపాలు పెంచి గ్రామానికే అరిష్టంగా, రాష్ట్రానికి అరిష్టంగా ఉండేట్టుగా అవి తయారయ్యాయి. కానీ ఇప్పుడు వాతావరణం మీ సీఎం గారు వచ్చిన తర్వాత వాతావరణం అంతా మారింది. అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఏకమైనటువంటి మాట మీద, ఒకటే మాట మీద నిలబడి ఎలా మన ప్రాంతాలని మనం బాగు చేసుకోవాలి, నీటి వనరులు బాగుపడాలి, వృక్ష సంపద పెరగాలి, రోడ్డు వసతులు కావాలి, మంచి గృహాలు ఏర్పడాలి, ఇండ్లల్లో ఉండేవారంతా కూడా చక్కగా కాస్తో కూస్తో సంపాదించుకోగలిగే వ్యక్తిత్వం పొందాలి, వీటితో పాటు వీటిని అనుభవించగలిగేటటువంటి మంచి మనస్సునిచ్చే దైవికమైన శ్రద్ధ కలవాళ్ళు కూడా కావాలి. ఇన్నున్నా దేవుడి మీద భక్తి లేకపోతే అది కేవలం శరీరానికి బలం కలిగినట్టు లెక్క, కానీ లోపల ప్రాణం ఉన్నట్టు లెక్క కాదు. శరీరం మంచి కండలు తిరిగి ఉంది, పుష్టి తుష్టి అన్నీ ఉన్నాయి, కానీ లోపల ప్రాణం లేదు, ఏం లాభం? ఏం చేస్తారు ఆ శరీరాన్ని? ఇంట్లో అట్టే పెట్టుకుంటారా? ప్రాణం లేకపోతే దాన్ని తీసి ఎక్కడో అగ్నికి ఆహుతి చేస్తారు. లోపల ప్రాణం ఉన్నట్టయితే శరీరం కాస్తో కూస్తో బలహీనంగా ఉన్నా పర్వాలేదు, దానికి మరికొంత తోడ్పాటు అందించి అది మంచిగా పెరిగేటట్టుగా చేస్తారు. సమాజానికి దైవం అనేది ప్రాణం. ఆ దైవం అనేది మన అందరిలోనూ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళము అనే భావన కలిగిస్తుంది. సమాజంలో దైవం ఒక్కటే ఉంటుంది ఎప్పుడు. దేవుళ్ళు అనేక మంది దేవుళ్ళు ఉండరు. ఒక రాష్ట్రాన్ని పాలించడానికి చీఫ్ మినిస్టర్లు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. ఓ దేశాన్ని పాలించే ప్రైమ్ మినిస్టర్లు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. ఒక లోకానికి అంతటికి కాంతినిచ్చే సూర్యుళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. అలాగే ఈ లోకాలన్నింటినీ పాలించే దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే మనందరినీ లోపల ఉండి కాపాడతాడు. లోపల ఉండి కాపాడుతాడు కనుక మనం అందరం కూడా ఆయనకి శరీరం. మరి శరీరం అనగానే అందులో చేతులు ఉంటాయి, కాళ్ళుంటాయి, కళ్ళుంటాయి, ఒళ్ళు ఉంటుంది, పళ్ళుంటాయి, గోళ్ళుంటాయి, ఎన్నో ఉంటాయి. అయితే ఇవన్నీ కలిసి పనిచేసుకుంటాయా, దేనికి దానికి పనిచేస్తాయా? అన్నీ కలిసే పనిచేస్తాయి. కళ్ళు రెండు ఉన్నాయి కదా అని ఈ కన్ను ఇటు చూసి ఈ కన్ను ఇటు చూసింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర చూపించుకోవాల్సి వస్తుంది. కళ్ళు రెండున్నా ఒకటే చూపు కనిపించాలి, చేతులు రెండున్నా కలిసి పనిచేయాలి, కాళ్ళు రెండున్నా కలిసి నడవాలి, అంగాలు ఏ అంగం పని ఆ అంగం చేయాలి, కానీ అన్ని అంగాలు కలిసి పనిచేయాలి. అప్పుడు ఆ మనిషి హాయిగా సుఖంగా బతుకుతాడు. ఇది మనందరికీ తెలుసును. ఇదే సమాజంలో కూడా దేవుడు ఒక్కడుంటాడు, ఆయన ఆత్మ, ఆయన ప్రాణం. మనం అందరం కూడా ఆయన శరీరంలో ఉండే ఒకళ్ళు కాళ్ళు, ఒకళ్ళు చేతులు, ఒకళ్ళు కళ్ళు, ఒకళ్ళు ముక్కు, ఒకళ్ళు నోరు, ఒక్కొక్కరు ఒక్కొక్క అంగం. వాటికి మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి. కొందరు కులాలు అన్నారు, కొందరు వాటిని మతములు అన్నారు, కొందరు వాటిని పార్టీలు అన్నారు. ఏమైనా పర్వాలేదు, ఇవన్నీ ఉంటాయి. కులాలు ఉంటాయి సమాజంలో, మతాలుంటాయి సమాజంలో, రకరకాల పార్టీలు ఉంటాయి సమాజంలో, రకరకాల ఆస్తులు అంతస్తులు ఉంటాయి సమాజంలో. కానీ ఇవన్నీ కలిసి పనిచేయాలి. ఒకరినొకరు ద్వేషించుకోకూడదు, ఒకరినొకరు గౌరవించుకోవాలి. నోరు ముక్కు ఇవి రెండు కలిసి పనిచేస్తున్నాయా లేదా? అన్నం తినేదెవరు? నోరు గాలి పీల్చేదెవరు? ఒకసారి ముక్కుకి కోపం వచ్చిందట నోటి మీద, అరే నోరు అస్తమాను నువ్వే తినబడితివే, నేనే గాలి పీల్చాలనా, ఏ నేను మాత్రం తినకూడదా, ఎప్పుడు నువ్వే తింటావా, అరే నా గతి ఏందా, ఎవరికి కోపం వచ్చింది? మరి ముక్కు తినచ్చా తినకూడదా ఏంది అది, అరే అంత పక్షపాతమేంది, ఎప్పుడు నోటికేనా, నీరు నోటికే, తిండి నోటికే, పండు నోటి, అన్ని నోటికేనా? ఆ ముక్కుకేమో కోపం వచ్చింది, సరే ముక్కు నేను గాలి పీల్చను, కోపం వచ్చి అది ఊరుకుందిట. మరి అప్పుడు నోరు ఏం చేయాలి? పాపం నోరు గాలి పీల్చడం ప్రారంభం, నోరే పీలుస్తోంది గాలి, పర్వాలే సరిపోయింది. సరే ఒకసారి నోరు చెప్పిందిట, ఏ ముక్కు నేను తినడం మానేస్తాను, అప్పుడు నువ్వేం చేస్తావు, అయితే నేను కూడా తింటానని ముక్కు తినడం ప్రారంభించిందిట. ముక్కు ఎప్పుడైనా అన్నం తినడం చూసిండ్రా మీరు? అరే మీరు అప్పుడప్పుడు చూసి ఉంటారు, మీరు కూడా హాస్పిటల్లో చూస్తాం, హాస్పిటల్లో ముక్కులుంచి ఇలా పైపులు పెట్టి అందులోకి ఎక్కిస్తారు ఇంజెక్షన్ తోటి. ఎందుకని? ముక్కు కూడా తింటానని దెబ్బలాడింది. ఒక లడాయికియా, అరే మైక్యో నై ఖావ్, అది కూడా ఖానే కే లియే తయారు హో గయా, ఫిర్ భీ వో తో హాస్పిటల్ మే గయా. కానీ అలా హాస్పిటల్లో ఉండాలని కోరుకుంటామా మనం? నో, అలా కోరుకోవద్దు. ముక్కు పని ముక్కే చేయాలి, నోటి పని నోరే చేయాలి, కాలి పని కాలు చేయాలి, చెయ్యి పని చెయ్యి చేయాలి, కంటి పని కన్ను చేయాలి. అయితే ఇవన్నీ కలిసి ఒకదానికొకటి ఇబ్బంది కలగకుండా ఒకదానికొకటి అడ్డు రాకుండా పని చేసుకోవాలి. మానవ సమాజంలో కూడా ఈ కులాలనేవి, మతాలనేవి, పార్టీలనేవి ఏదో ఒక్కొక్కసారి ఎలక్షన్స్ వస్తే పార్టీల జ్ఞాపకానికి వస్తాయి. ఎలక్షన్స్ అయిపోతే పార్టీల సంగతి పక్కన పెట్టాలి. అందరూ కలిసి ఎలాగ మన ప్రాంతాన్ని బాగు చేయాలో ఆలోచించాలి. పండగలు వస్తే మతాలు జ్ఞాపకం రావాలి, ఆ పండగలు చేసుకోవాలి. ఇప్పుడు రంజాన్ జరుగుతోంది, ఇప్పుడు వాళ్ళ పండగ. ఆ తర్వాత దసరా వస్తుంది, అప్పుడు మన పండగ. ఆ తర్వాత దీపావళి వస్తుంది, మళ్ళీ మన పండగ. ఒకసారి వీళ్ళ పండగ, ఒకసారి వాళ్ళ పండగ. పండగ వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ మతం జ్ఞాపకం రావాలి. మిగతా అప్పుడు అందరూ కలిసి ఉండే సమాజంలో ఎట్లా మనం మంచిగా ప్రోత్సాహకరంగా ఒకరొకరికి తోడుపడి బ్రతకాలి, ఇది ఆలోచించాలి. ఏవి మనం పోవాలని మనం కోరుకోవటంలే. మతాలు తీసేయాలి అని మనం అనం, కులాలు తొలగిపోవాలని మనం అనం, ఏవి మనకేం పోనక్కర్లే. కానీ వాటి వల్ల సమాజం యొక్క బాగుకి ఏ రకమైన అడ్డు ఏర్పడకూడదు. అవన్నీ కలిసిమెలిసి బతకగలిగితే అది మంచి సమాజం అంటాం. అయితే ఆ కలిసిమెలిసి అనేది ఎప్పుడు వస్తుంది? మనందరికీ ఈ లోపలుండేది ఒక్కటే అని తెలిస్తే వస్తుంది. అది తెలియకపోతే కొట్టుకుంటాం. కాలంటుంది నేను ఇంత పొడుగున్నా నాకు ఎక్కువ కావాలంటుంది. అరే ముక్కు నువ్వు ఇంతే కదా ఉన్నావు, నీకెందుకు అయి తిండి అక్కర్లేదంటుంది. చిన్నదానికి అక్కర్లేదు, పెద్దదానికి డామినేషన్ ఎక్కువ అయిపోతుందన్నమాట. కానీ సమాజంలో అలా కాకూడదు. ఎప్పుడు శరీరంలో అట్లా అవ్వటల్లా. మీరు చిన్నప్పుడు స్కూల్లో ఒక కథ చదువుకుని ఉంటారు, ఒకసారి శరీరంలో అవయవాలన్నింటికీ పొట్ట మీద కోపం వచ్చింది. చదివినరా లేదా ఓ కథ? చెయ్యి అందిట నేనేమో సంపాదించి తెస్తుంటే అరే పొట్ట ఏం చెయ్యకపోయి చక్కగా తిని అట్లానే పడుకునే. కాళ్ళన్నాయంటే నేనేమో చచ్చేట్టు నడుస్తున్నా, కొండలు ఎక్కుతున్నా, దిగుతున్నా, గాడికి పోతున్నా, గీడికి పోతున్నా, నడిచే శ్రమంతా నాది, కానీ పొట్టేమో శుభ్రంగా తిని పడుకునే. నోరందిట నేనేమో ఎంతో నమిలి 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 నేను లోపలి పంపిస్తున్నా, నేనెంతో బాగా శ్రమ పడుతున్నా, ఈ పొట్టగారేమో శుభ్రంగా తిని పడుకునే. కళ్ళేమో అయ్యో అన్నీ నేనే చూపిస్తున్నా, నేనెంత శ్రమ పడుతున్నానో, ఈ పొట్టగారేం పని చేయకపోయి. అన్నిటికీ పొట్ట మీద కోపం వచ్చింది. అప్పుడు ఏం చేసేట అన్నీని? ఏ పొట్ట, నీకు మేమేం పెట్టం. కాళ్ళు నడక మానేసాయి, చేతులు పని మానేసాయి, నోరు తిండి మానేసింది, అన్నీ తమ తమ పనులు మానేసే. దేనివల్ల? పొట్ట మీద కోపం. శాపం పొట్ట ఏం చేస్తుంది? అయ్యో అదేం దర్రా, అట్లా మేము ఈ పనులు మానేయచ్చు, నా తప్పు కదా అంటే అవి వినలే, మానేసాయి. అన్ని స్ట్రైక్, పొట్ట మీద స్ట్రైక్. సరే పాపం ఒక పూట బాగా గడిచిపోయి, రెండో పూట కూడా ఏదో నడిపించింది, మూడో పూట నాలుగో పూట వచ్చేటప్పటికే కాళ్ళు లేవకపోయి. స్ట్రైక్ చేయాలంటే వీళ్ళంతా కలిసి ఉండాలి కదా. ఏ కాళ్ళు ఎక్కడుందో, నోటికి మాట రావట్లే. అరే కన్ను చూడబోయంటే కన్ను కూడా తెరవడానికి కష్టమైపోయి, కన్ను కూడా తెరుచుకోకపోయి. ఏ చేతులు లేవండర్రా అంటే చెయ్యి లేవకపోయి, లేస్తే ఇలా పడిపోయి. అన్నీ పాప నీరసించిపోయాయి. పొట్టగారికి జాలేసింది. అరే రే పిచ్చోళ్ళల్లారా, నేను చేసే పని మీ అందరినీ కూడా చక్కగా పని చేయించే శక్తి కలవాళ్ళుగా చేయడం రా నా పని. మీరు సంపాదించుకొచ్చే నోరు ఆ తెచ్చిన పదార్థం నా దగ్గరికి పంపించే, నేను దాన్ని నా దగ్గర అట్టే పెట్టుకోలే. మన నోట్లో వేసి పొట్టదాకా పంపించిన ఆ తిండి పొట్ట తన దగ్గరే పెట్టుకుంటే మనకేమొస్తుంది? జబ్బు, బీమార్ వస్తుంది మనకి. అంతే కదా, అజీర్తి బీమార్ వస్తుంది మనకి. నా దగ్గర ఎప్పుడు నేను అట్టే పెట్టుకోనరా, ఆ తెచ్చిన పదార్థాల్ని బాగా రుబ్బి రుబ్బి దాన్ని బాగా పిండి చేసి అవసరమైనవన్నీ దాంట్లో కలిపి దాన్ని శక్తిగా మార్చి కాళ్ళకిస్తా, కళ్ళకిస్తా, చేతులకిస్తా, ముక్కుకిస్తా, నోటికిస్తా, చెవులకిస్తా, చర్మానికిస్తా, నా దగ్గర ఉన్న శక్తిని అంతటినీ అందరికీ ఇచ్చేసి ఇంకా ఏవైనా చెత్త చెదారము మిగిలితే దాన్ని బయటికి పంపించేస్తా. నా దగ్గర ఏం పెట్టుకోను, అంతా మళ్ళీ మీకే. పాపం మీరు తెలుసుకోలేదరా, నేనే తింటున్నాను కాబోలని అనుకున్నారు. నా మీద అనవసరంగా లేనిపోని అపార్థాలు అపోహలు కల్పించుకున్నారా పిచ్చోళ్ళల్లారా? నేను పంపిస్తేనే మీ అందరికీ శక్తి వస్తుందరా? ఏ కన్ను, ఆ పక్కన చిన్న యాపిల్ ఉంది చూడు. పాపం మెల్లిగా కన్ను తెరిచి చూసింది. ఏ చెయ్యి, దాన్ని చెయ్యి మెల్లిగా వెళ్ళి దాన్ని పట్టుకొచ్చింది. ఆ పట్టుకొచ్చి వేసే నోట్లో. నోరు మెల్లిగా తెరిచి దాన్ని జాగ్రత్తగా నవిలి లోపలికి పంపించింది. కడుపులోకి వెళ్ళడమేమి, వెంటనే మళ్ళీ అది శరీరంలో అన్ని వెపులకి శక్తిగా మారింది. మెల్లిగా చేతులు పైకి లేచాయి, కాళ్ళు పైకి లేచాయి, కన్ను బాగా తెరుచుకుంది. ఆ నేను బాగున్నా, నోరు కూడా మాట్లాడి కడుపు మళ్ళీ పనిచేసింది. సమాజానికి దేవుడు అట్లాంటి కడుపు లాంటి వాడు. కడుపు ఏం పనిచేస్తున్నట్టు కనిపించదు మనకి. మనం సమాజంలో ఒక గుడి కట్టుకుంటే, అందులో ఒక దేవుణ్ణి పెట్టుకుంటే అదేం పనిచేయకపోయి, అదేం మిషన్ కాదు, ఇంజిన్ కాదు, నీళ్లు కాదు, పంట కాదు, ఏం పనిచేయట్లేదు కదా ఈ గుడి. అరే అనవసరంగా గుడికి అంత డబ్బులు పెట్టుడు ఎందుకు? ఇప్పుడు మన వాళ్ళంతా కలిసి 2.5-3 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఆల్రెడీ 2 కోట్లు కలెక్ట్ చేశారట, ఇంకా ఏదో కొంచెం రావాల్సి ఉంది. కొంచెం మన పాత ఎమ్మెల్యే గారు ఇస్తారు, కొంచెం కొత్త ఎమ్మెల్యే గారు ఇస్తారు. అంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టి గుడి కడుతున్నారు. అరే గుడిలో ఏంది ప్రయోజనం? అది అట్లానే ఉంటుందంతే, ఏమి చేస్తున్నట్టు మనకు కనిపించదు. పొట్టలాగా, పొట్ట అయినా పనిచేస్తుందా? ఏం పనిచేయకపోయా. కానీ పొట్ట పనిచేయకపోతే అన్ని భాగాలు పడుకుంటాయి అంతే, ఏవి పనిచేయవు. పొట్టొక్కటి మంచిగా పనిచేసిందా, అన్నీ బాగా పనిచేస్తాయి. అసలు రోగాలన్నిటికీ కారణం పొట్ట పనిచేయకపోవడమే. తెలుసునా మీకు, పొట్ట కనుక మంచిగా పనిచేసిందే అసలు రోగాలే రావు, అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారన్నమాట. అట్లానే సమాజానికి ఆలయం అనేది, దేవుడు అనేది ఆరోగ్యవంతమైన పొట్ట లాంటిది. మీకు ఒకటే చిన్న ఉదాహరణ. మామూలుగా అంటే మన పోలీసు పటేల్ గారు వేరు, ఊళ్ళో ఉండేవాళ్ళు వేరు, పార్టీలు వేరు, కానీ దేవుడు అనగానే అందరూ ఒకటే కుటుంబం వాళ్ళం అయిపోయాం. ఇక్కడ ఇంతే చాలు మనకి, ఇంతకంటే వేరే దృష్టాంతం ఏం కావాలి? కనుక దేవుడి ముందరకొస్తే ఒక కూలీ అయినా, ఒక మంత్రి అయినా, ఒక గవర్నర్ అయినా, ఒక పెద్ద ఆఫీసర్ అయినా, ఒక పెద్ద ఇంజనీర్ అయినా, ఎవరైనా దేవుడి దగ్గరికి వస్తే చేతులు జోడించి అడిగే నీ దాసుణ్ణి అనవలసిందే. ఎవరైనా ఎంత పెద్దవాడు వచ్చినా ఎంత గొప్ప దేవుడు ముందర శిరస్సు నమస్కరిస్తారు. ఇది దేవుడు మొట్టమొదట మనకి నేర్పేది. ఏం నేర్పిస్తాడైనా? వినయము. దేవుడు నేర్పించేది ఏంది మొట్టమొదట? మనిషిలో వినయాన్ని నేర్పిస్తాడు. వినయం అనేది ఒక్కటి వస్తే మిగతావన్నీ వస్తాయండి సమాజంలో. వినయం అనేటటువంటి లేకపోతే దురహంకారం బయలుదేరుతుంది మనిషిలో. ఈ దురహంకారం అంటే కొండ లాంటిది అన్నమాట. కొండ మీద నీళ్లు పడ్డా కింద కారిపోతాయి. బయట నుంచి ప్రవాహం వచ్చినా కొండ పక్క నుంచి పోతుంది, బా కొండ మీదకి ఎక్కదు. అహంకారం అనేది మనిషిని అట్లా పాడు చేస్తుంది. వినయం ఉంటే వంగిన చోట నీళ్లు వచ్చి నిల్వ ఉంటాయి. మనిషిలో వినయం ఏర్పడితే అన్ని సుగుణాలు వస్తాయి. అంచేత సమాజానికి ప్రధాన యోగ్యత వినయం. దాన్ని ఇచ్చేది దేవుడు కనుక దేవుడు ఎప్పుడూ కూడా సమాజానికి ఒక కేంద్రంగా ఉండాలి. అలా ఉన్న చోట ఆ సమాజం కలిసి మెలిసి బ్రతకగలుగుతుంది. ఇది మీ చీఫ్ మినిస్టర్ గారికి బాగా తెలుసును. అందుకే ఆయన యాదాద్రిని పట్టుకొని మంచి ఆలయం కింద తయారు చేసి, భద్రాద్రిని మంచి ఆలయంగా, వేములవాడని మంచి ఆలయంగా, ఒక్కొక్క ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్ది మన సమాజంలో దేవుడి మీద శ్రద్ధ పెరిగేటట్లు చేయాలి. సమాజంలో దేవుడి మీద శ్రద్ధ కలిగితే అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, వినయంగా ఉంటారు. చూడండి, మన ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, ఫ్యాన్ వేసి కూర్చుంటాం మనం. ఇప్పుడు దేవుడి దగ్గరికి రాగానే మీకు ఫ్యాన్ లేకపోయి మీ ఇంట్లో కుర్చీ వేసి కూర్చుంటారు. ఇక్కడ మీకు కుర్చీ లేకపోయి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కిందే కూర్చుంటారు, ఈ ఎమ్మెల్యే గారు కిందే కూర్చుంటారు. మీ ఇంట్లో ఇలా కూర్చుంటారా? ఏంది దేవుడు అని అనగానే వ్యక్తిలో ఒక రకంగా మనం ఉన్న పరిస్థితులకి సర్దుకుని కలిసి ఉందాము అనే మనస్తత్వాన్ని తీసుకొస్తుంది. ఇది సమాజానికి దేవుడి యొక్క అవసరం. మనలో ఉండేటటువంటి శక్తిని మనం బాగా పెంచుకుని పనిచేస్తాం. లేకపోతే చూడండి, చిన్న తండ మీ అందరిది. మీ దగ్గర ఏం పెద్ద కోటీశ్వర్లు ఎవ్వరు లేరు. సామాన్యంగా ఉండేటటువంటి చిన్న చిన్న ఏదో ఈ వ్యవసాయం ఆ వ్యవసాయం చేసుకు బతికేటటువంటి వ్యక్తులు మీరందరూ. అలాంటి మీరు 2 కోట్ల రూపాయలు ఈ దేవుడి పేరు చెప్పి మీరు సేకరించగలిగారంటే మీరెంత గొప్పవాళ్ళు అన్నమాట. పదిహేను సంవత్సరాల నుంచి మీరు దేవుడు అనే భావనని ఒక గింజని జాగ్రత్తగా పెంచి పోషించి పెద్ద మహావృక్షం చేసినట్లుగా మీలో ఉండే దైవ భావనని మీరు చాలా జాగ్రత్తగా పెంచి పోషిస్తుంటున్నారు. ఇది చాలా బాగుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ ఆలయం చక్కగా ఏర్పడాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే మీ విశ్వం నాయక్ గారికి మేము చిన్న సలహా ఇచ్చాం. ఆలయంలో ఇటు అటు కూడా ఓ చిన్న అమ్మవారి సన్నిధిని కూడా ఏర్పాటు చేద్దాం, అటు పక్కన ఓ చిన్న ఆచార్యుల వారి సన్నిధి కూడా ఏర్పాటు చేద్దామని. అది ప్లాన్లో లేదు, అది ప్లాన్లో చేరుస్తారు. అది కూడా చక్కగా చేసుకుంటే దేవుడు ఎప్పుడూ కూడా తండ్రి లాంటివాడు. మరి తండ్రికి మన మీద ప్రేమ కలగాలంటే ఆ పక్కన అమ్మ కూడా ఉండాలి, ఆ పక్కన ఆయన యొక్క సంతానం కూడా ఉండాలి. ఆయన సంతానం ఆచార్యులు అంటాం మనం. ఎందుకంటే మనందరికీ ఇప్పుడు ఈవేళ ఇప్పుడు ఈ తండాల్లో ఉండేటటువంటి లంబాడాలైతేనేమి, హరిజనులైతేనేమి, గిరిజనులైతేనేమి, అందరికీ కూడా దేవుణ్ణి అందించాలి. ఏం పర్వాలేదు, ఎంతమంది ఉన్నా మనకేం మెంగలేదు. అంటే అతి సామాన్యులకు కూడా దేవుణ్ణి పూజించే అర్హత కలగాలి. ఇది మనకందరికీ చెప్పిన ఆచార్యులు, రామానుజ ఆచార్యులు. ఎప్పుడో మనకి 1000 క్రితం చెప్పారు వారు. ఆ రామానుజులు ఆ వేళ అందరికీ దేవుడి మంత్రాన్ని చెప్పారు వారు. బహుశా మీరు విని ఉంటారనుకుంటాను వారి యొక్క చరిత్ర. భగవంతుడి మంత్రాన్ని, విష్ణు మంత్రాన్ని పొందడానికి, దాని నారాయణ మంత్రం అని అంటారు, ఆ మంత్రాన్ని పొందడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువుగారు 100 మైళ్ళ దూరంలో ఉంటారు. రామానుజుల వారు అక్కడికి నడిచి వెళ్ళేవారు. గురువుగారు ఇప్పుడు వద్దాయా, మళ్ళీ 1-2 నెలల తర్వాత చూస్తానులే, మళ్ళీ 2 నెలల తర్వాత వెళ్ళేవారు. ఇప్పుడు వద్దులే, 5 నెలల తర్వాత రా, మళ్ళీ వెళ్ళేవారు. మళ్ళీ ఇప్పుడు వద్దులే, మళ్ళీ 3 నెలల తర్వాత చూస్తానులే అనేవారు. ఇలా 17 సార్లు తిప్పించుకున్నారు మంత్రానికి. 18వ సారి మంత్రాన్ని పాపం జాలి వేసింది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఈయన వస్తుండేనా, ఎలా రమ్మంటే అట్లా వస్తున్నాడు ఈయన, పోన్లే ఈయనకి మంత్రం ఇద్దాం అని గురువుగారు మంత్రాన్ని ఇచ్చారు. కానీ అంచేత ప్రామిస్ చేయించుకుని ఇచ్చారు, నేను ఎవ్వరికీ చెప్పను, ప్రామిస్ చేయి. మంత్రం ఇచ్చారు. కానీ మంత్రం వింటే చాలా గొప్పది, చాలా శక్తి కలిగినది, అన్ని సుఖాలు మనకి ఇవ్వగలిగింది. ఇంత గొప్ప మంత్రాన్ని నాకే ఇంత కష్టం అయిపోతే ఇక సామాన్యులకి ఎట్లా? చాలామంది అక్కడ, ఇగో ఇక్కడ మీరు కూర్చున్నట్టే బోల్డ్ అంతమంది అక్కడ కూర్చున్నారు బయట. స్వామి మాకేంటి, మీకే ఇంత కష్టం అయిపోయాయి, మేం బాగుపడేది ఎట్లా అని అందరూ అడిగారట. రామానుజుల వారికి గుండె కరిగి దయ కలిగి అక్కడ ఉండేటట్టు పక్కన ఒక గోపురం పైకెక్కి అందరినీ కూర్చోబెట్టి మంత్రం అందరికీ చెప్పేశారు. గురువుగారికి కోపం వచ్చింది. గురువుగారు అడిగారట, ఏమయ్యా నేను ఇచ్చిన మంత్రాన్ని అందరికీ నువ్వు ఇచ్చేసావు, భూరిదానం చేసావు, నా మాటని కాదంటే నీకు నరకం వస్తుంది తెలుసునా అంటే, తెలుసునండి. అరే నరకానికి సిద్ధపడి చెప్తారయ్యా, మరి మంత్రం విన్న వాళ్ళందరికీ ఏమొస్తుందండి? వాళ్ళందరికీ మంచి కలుగుతుంది, సుఖాలు కలుగుతాయి, మోక్షం వస్తుంది, కానీ నువ్వు నరకానికి పోతావు కదా. లేదు స్వామి, ఇంతమంది బాగుపడితే నేను ఒక్కడే కదా నరకానికి పోయేది, నేను ఒక్కడిని నరకానికి పోయినా పర్వాలే, లోకమంతా బాగుపడాలి. ఇది రామానుజుల వారు. ఇది విన్న గురువుగారికి ఆనందం వేసి రామానుజుల వారిని గట్టిగా వాటేసుకుని కాగలించుకుని, నీ మనసు ఎంత మంచిదయ్యా, మాకంటే నువ్వే గొప్పవాడివి అని రామానుజుల వారిని ఆవేళ కీర్తించి, ఈవేళ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడో కొండల్లో కోనల్లో కూడా దేవుడి మంత్రాన్ని మనం చదవగలుగుతున్నాము అని అంటే ఆవేళ రామానుజుల వారు చేసినటువంటి ఒక మహోపకారం. దానివల్లనే మీరందరూ కూడా మంచి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కాగలిగారు. వారెక్కడో హిమాలయాలకు వెళ్ళి సరస్వతీదేవి ద్వారా కూడా నువ్వు చాలా గొప్ప మనస్సు కలవాడివాయా అని ఒక మంచి టైటిల్ కూడా పొందారు వారు, భాష్యకార అని. ఈవేళ ఆ మహనీయుల యొక్క ప్రభావం చేత మనందరం దేవుణ్ణి గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. లేకపోతే అంతకుముందు ఇట్లా అందరికీ దేవుడి గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవారు కాదు, అందరికీ మంత్రం అందేది కాదు, అందరూ దేవుణ్ణి పూజ చేయగలిగేవాళ్ళు కాదు. ఈవేళ మనందరికీ ఆ అధికారాన్ని రామానుజుల వారు ఇచ్చారు. అందుకోసమే దాంట్లో పక్కగా రామానుజుల వారిని కూడా మనం పెట్టుకుందాం. ఈ ఆలయాన్ని చక్కగా వీలైనంత త్వరలో మన ఎమ్మెల్యే గారి యొక్క సహకారం చేత, ఎందుకంటే మీ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు చాలా శ్రద్ధ కలిగిన వారు, విశేషించి మనందరికీ కూడా మందిరాలని నిర్మాణం చేసుకుని చక్కగా ఆరాధన చేసుకోవడానికి మీ మంత్రి గారు కూడా సీఎం గారు కూడా చక్కగా ప్రోత్సాహం ఇచ్చేటటువంటి వ్యక్తి కావడం వల్ల చాలా చక్కగా మీరు త్వరలో దీన్ని పూర్తి చేసుకుందరు. కానీ మీ ఆలయం కోసమని మేము కూడా 1,01,000 రూపాయి మేము కూడా ఇస్తున్నాం. నాయక్ గారు తీసుకోండి. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా 1,00,000 రూపాయలు, వారు కూడా 1,116,000. అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా 5,00,000, వారు కూడా ఇస్తామని అంటున్నారు. మాజీ మంత్రి గారు ఆంజనేయులు గారు, వారు కూడా 1,00,000 రూపాయలు ఈ సందర్భంగా సమర్పణ చేసుకుంటామని అంటున్నారు. మన తాన్ సింగ్ నాయక్ గారు ఇప్పటిదాకా మనకి ప్రకటించినటువంటి ఆయన, వారు కూడా 20,000-25,000 వారు కూడా సమర్పణ చేస్తున్నారు.
కే శంకర్ నాయక్ గారు,
ఎస్ శ్రీమాన్ శంకర్ నాయక్ గారు
1,25,000 రూపాయలు
వారు కూడా చక్కగా సమర్పణ చేసుకుంటామని అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. శ్రీరామ మఠం ఎడపల్లి ఇక్కడ మన ప్రక్కనే, వారు కూడా 25,000 ఈ రామచంద్రుడి యొక్క సేవలో సమర్పణ చేద్దామని అంటున్నారు. మోజీరామ్ 25,000, అదృష్టవంతుడు పో. పద్యనాయక్ గారు చాలా సంతోషమయ్యా, చాలా బాగుంది, వారు కూడా 25,000 సమర్పణ చేస్తామని అంటున్నారు. దర్బార్ 10,000. దశరథ నాయక్ గారు 25,000. మాజీ ఎంపీపీ, ఓ గుడ్.
రవి సర్పంచ్ కొండ్లాడతాండా 11,000.
చాలా బాగుంది.
కిషన్ నాయక్ గారు చెప్పండి. కిషన్ నాయక్ సోమారందన సర్పంచ్,
స్వామి యొక్క సేవని చక్కగా జరపాలి, త్వరగా మంచి ఆలయం మన ప్రాంతంలో రావాలి, మన అందరికీ కూడా మంచి ప్రేరణగా ఇక్కడ మన ధర్మాన్ని మన సంస్కృతిని మన సంప్రదాయాలని నేర్చుకుని మన సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దుకునే ఒక మంచి కేంద్రంగా దీన్ని రూపుదిద్దుకుంటారని మేము ఆశిస్తున్నాం. రాముడు తయారయ్యే లోపులోనే, ఇక్కడ ఆలయం సిద్ధపడే లోపులోనే మనందరం కూడా చక్కగా ఆ రాముడి నామాలని ఈ లోపులో చక్కగా మనం కంఠస్థం చేసుకుని రాముడు ఇక్కడ వచ్చే నాటికి మనందరం కలిసి చదివేటట్లుగా తీర్చిదిద్దుపడదాం. జయ శ్రీమన్నారాయణ.